ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగుక. థ్యాంక్ యూ సార్.
ఐదు వారు వచనాలు ప్రభాకర్ సీఏ గారు. ఐదు ఆరు వచనాలు ప్రభాకర్ సీఏ గారు.
అన్న వాయిస్ క్లియర్ ఉందా?
అలా వస్తుంది.
సారీ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవికి వందనాలు అండి. ఐదు ఆరు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుతురు. థ్యాంక్ యూ.
ఏడు ఎనిమిది వచనాలు సోదరి హేమబిందు.
సార్ వందనాలు సార్.
వందనాలమ్మా.
కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వందనాలు సార్.
తొమ్మిది పది వచనాలు జయన్న సిఏ గారు.
అన్నా వందనాలు. అన్నా
వందనాలు.
కూడి వచ్చిన ఎస్ఎఫ్జే రెండు రాష్ట్రాల ఎస్ఎఫ్జే కుటుంబ సభ్యులందరికీ ప్రభునామన వందనాలు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. వందనాలు.
పదకొండు పన్నెండు వచనాలు అగ్రికల్చర్ ఆఫీసర్ రూఫస్.
పదకొండు వచనములు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఎలా ప్రయత్నం
బైబిల్ స్టడీ థీమ్ గా ఉదయకాలం పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వచ్చిన టార్చ్ బేరర్స్ ఆరుగురికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ప్రభు మహాకృపను బట్టి మనకి మల్టీ లెవెల్ లీడర్షిప్ ఇచ్చారు. అందరూ ట్రైనింగ్స్ లో పాల్గొంటున్నారు, డిస్కషన్స్ లో పాల్గొంటున్నారు. ఏ బాధ్యతలు ఎత్తే ఆ బాధ్యతలు తీసుకుంటున్నారు. చాలా సంతోషం. ఉదయకాలం మరి మీ అందరికీ బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఆరుగురు మాత్రమే డిస్కషన్ లో పాల్గొంటారు. మీరు కూడా డిస్కషన్ లో పాల్గొనవచ్చు. మీరు చాట్ బాక్స్ లో మీ అభిప్రాయాలు చెప్తూ ఉండొచ్చు. తప్పకుండా మీ ప్రశ్నలు, మీ సమాధానాలు, మీరేమైనా చెప్పేవి సమయం ఉంటే తప్పకుండా మీ అభిప్రాయాలు కూడా డిస్కషన్ లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తనలో ఉంచుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక మాట తనలో ఉంచి ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమా స్వరూపైన దేవా, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఆశ్చర్య కార్యాలపై మీకు వందనాలు. ఈ శుభ దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. భారతదేశాన్ని ప్రభు మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. భారతదేశానికి ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి మీకు వందనాలు. నిజ స్వాతంత్రం లేవా పాపం నుంచి, మరణం నుంచి, దుష్టుడి నుంచి ప్రభు గొప్ప స్వాతంత్రాన్ని మా దేశం పొందుకున్నట్లుగా మీరు సహాయం చేయండి. మాకిచ్చిన రక్షణ, మాకిచ్చిన విడుదల, మాకిచ్చిన విమోచన 140 కోట్ల ప్రజలకు కూడా అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మీ పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మీ పొందిన సత్యము వారిని స్వతంత్రం చేయను అన్నారు. మీ వాక్యాన్ని మేము వినటం మాత్రమే కాదు, డిస్కస్ చేయడానికి, విశ్లేషించడానికి, అధ్యయనం చేయడానికి, మా జీవితాలకు అన్వయించుకోవడానికి ఆశపడుతూ వచ్చాం. మీ దాసుడు ప్రభా టార్చ్ బ్యారర్స్ గా ఉన్న ఆ ప్రియులను బట్టి మీకు వందనాలు. ప్రశాంత్ సిఏ గారు, క్రిస్టోఫర్ ఎస్ఐ గారు, ప్రభాకర్ సిఏ గారు, హిమబిందు, జయన్న సిఏ గారు, రూఫస్, ఆరుగురిని మీరు బలపరిచారు. మాకు యువదీకాలకు బైబిల్ స్టడీ ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభు నామములో విదేశాలకు శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాలు కూడా తెలియజేస్తున్నాను. మన లోకస్తులు వాళ్ళే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనుకుంటే జరిగే దానికంటే కూడా మనం ప్రభు దగ్గరికి వచ్చి భారతదేశాన్ని హ్యాపీ ఇండిపెండెన్స్ కంట్రీగా చేయమని మొరు పెడితే బాగుంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఎస్ఎఫ్జి అన్ని సహవాసాలు జరిగే ఉపవాస ప్రార్థనలో భారతదేశం కొరకు ప్రార్థన చేయడానికి మీరు సిద్ధపడాలని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే బైబిల్ స్టడీ థీమ్ 6 గురుగా ఈ ఉదయకారం టాచ్ బరస్ ఉన్నారు. ఈ 6 గురు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నారు. సో ఎవరు మనం బైబిల్ స్టడీ గైడ్ లైన్స్ ప్రకారంగా వెళ్తా ఉన్నాం. బైబిల్ స్టడీ గైడ్ లైన్స్ ప్రకారంగా నేను గైడ్ లైన్స్ మళ్ళీ చదువుకోను. మీరు ఎక్కడైనా సరే గైడ్ లైన్స్ దాటి మాట్లాడితే అక్కడ బ్రేక్ లేయడానికి మాత్రమే ఈ గైడ్ లైన్స్ వాడతారు. ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి నేను చెప్పాను. సో మొదటిగా ప్రభాకర్ సిఏ గారు 1-2 వచనాల నుంచి ఆయనకి ఏం అర్థమైందో మాట్లాడతారు. సారీ ప్రశాంత్ సిఏ గారు 1-2 వచనాల నుంచి మాట్లాడతారు.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వచనం మరి 2వ వచనం ప్రకారం మరి ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరని మరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఈ విధంగా శిష్యులకు బోధించిండు అనేసి అర్థమవుతుందన్నా.
థ్యాంక్ యూ. తర్వాత క్రిస్టోఫర్ఎస్ఐ గారు.
సార్ ప్రైజ్డ్ సార్. ఈ లేఖన భాగంలో ఈ 3వ వచనం 4వ వచనంలో చదివబడిన విషయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే దీనత్వము కలిగిన మనసు, అంతరంగము వినయము కలిగిన వారి మనసు, పరిశుద్ధాత్మ చేత వినయము కలిగిన మనసు కలిగిన వారు ధన్యులని, వారు పరలోక రాజ్యంలో దేవుని వారసులుగా రాయబడినట్టుగా అర్థం చేసుకున్నాం సార్. ఆ విధంగా 4వ వచనంలో దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడరు. లోకసరమైన దుఃఖం కాకుండా దైవ చిత్తానుసరమైన దుఃఖంగా భావిస్తున్నాం సార్. అలాంటి ఓదార్పు కలిగి ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ రాడ్ సార్.
థ్యాంక్ యూ. 5, 6 వచనాలు ప్రభాకర్ సిఏ గారు.
సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. అంటే హంబుల్ అండ్ పేషెంట్ అంటే దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్న వాళ్ళు, ఆయన వేరే నచ్చేవారు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరని అనిపిస్తుంది. నీతి కొరకు ఆకలి తప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అంటే నీతి కొరకు మన యొక్క అంటే ఆనెస్ట్గా ఉంటూ వాళ్ళు అంటే ఆనెస్ట్ గా ఉన్న వాళ్ళకు కొన్ని ఈ అంటే ఈ లోకంలో కొన్ని కష్టాలు వస్తాయి కాబట్టి ఆఖరి దెబ్బలు అనేది వాళ్ళ జీవితంలో ఫేస్ చేస్తుంటారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళే దేవుని దృష్టిలో సాటిస్ఫైగా లైఫ్ లీడ్ చేస్తారని నాకు అర్థమైంది.
థ్యాంక్ యూ. 7, 8 వచనాలు సోదరి హిమగిరి.
సార్ వందనాలు సార్. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అన్న మాటకి కనికరం అనగానే మనం దయ, జాలి, కరుణ, క్షమాపణ ఇవన్నీ కలిగిన వారు ధన్యులు. వారు దయ కలిగిన వారు దయ పొందుతారు, కరుణ కలిగిన వారు, క్షమాపణ కలిగిన వారు క్షమాపణ పొందగలుగుతారని అర్థం చేసుకున్నాను సార్ నేను. అలాగే 8వ వచనం హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే హృదయాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకున్న వారు ధన్యులు, వారు దేవుని చూస్తారన్న మాట నాకు అర్థమైంది సార్. వందనాలు సార్.
థ్యాంక్ యూ. 9, 10 వచనాలు జయన్న సిఏ గారు.
అన్నా వందనాలు అన్నా. వారు ధన్యులు, వారు
దేవుని కుమారులు అనబడదురు అన్న. ఇందులో బట్టి అయితే ఆ మనుషులతో అంటే మనుషులకు మనకు సమాధాన స్థితి తీసుకొచ్చేందుకు మనం ఎంతైనా వెళ్ళచెల్లించడానికి సిద్ధంగా ఉంటాం, కానీ అన్యాయం తప్ప దేనినైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. అంటే ఈ విషయంలో మనుషులు అంటే ప్రభువును పోలి ఉంటే వారు సమాధానకర్త అయినా మనం దేవుని కుమారులుగా ఆయన సంతానంగా ఉంటానని గుర్తించామన్నా. అలాగే నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే అన్న లోకంలో అంటే ధన్యులంతా దేవుని బిడ్డలేమో, పరలోక రాజ్యం దేవుని అనుసరించి ఉండేవారిదే పరలోక రాజ్యం వారిది. అంటే బాధలు కష్టాలు వచ్చే కొద్దీ కష్టాలు కొద్ది కాలమే ఉంటాయి, కానీ వారి ధన్యస్థితి మాత్రం శాశ్వతం అనేది ఒకటి గుర్తించాను. నా ప్రైజ్లను
11-12 రూపస్
నీతిని నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించాను అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు అన్న మాట. అంటే ఇది ఫిజికల్ టార్చర్ లేకపోతే ఫిజికల్ పెయిన్ గురించి కాదు, కానీ బియాండ్ దట్ అంటే నీ పర్సనల్ క్యారెక్టర్ టార్చర్ కానీ. సో ఆ రకంగా జరుగుతున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పేసి అంటున్నాడు. అందులో కూడా అది ఆయన నిమిత్తము చేయబడుతున్నప్పుడు, ఆయన నిమిత్తము బియాండ్ ఫిజికల్ పర్సిక్యూషన్ బియాండ్ ఫిజికల్ టార్చర్ ధన్యులు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆ రకంగా జరిగినప్పుడు ఈ పై బియాటిట్యూడ్స్ అన్ని తీసుకుంటే వీటన్నింటిని బట్టి సంతోషించి ఆనందించుడి పరలోక మందు ఫలం అధికము. ఈ అన్ని క్యారెక్టర్స్ కలిగినప్పుడు మనం పరలోక మందు ఫలం అధికం అవుతుందని చెప్పేసి చెప్పబడుతున్న కారణం ఈ రకంగా అప్పటికంటే పూర్వము ఎవరైతే పాత నిబంధన గ్రంథాలతో కూడా ప్రవేశిస్తూ వచ్చారో వారందరూ కూడా ఆ విధంగా హింసింపబడిరి అని చెప్పేసి నాకు అర్థమైంది. సో మనం కూడా హింసింపబడతామని చెప్పేసి అర్థం
బాగుంది. చక్కగా ఆరుగురు బైబిల్ స్టడీకి ట్రైనింగ్ టీం ఇన్ఛార్జ్ పిలవగా ముందుకు వచ్చారు, మాట్లాడమంటే మాట్లాడుతున్నారు, వివరించమంటే వివరిస్తున్నారు. చాలా సంతోషం, బాగుంది. అయితే ఈ 12 వచనాల మీద ఎవరు వచనాలు వాళ్ళు మాట్లాడారు, ఎవరు వచనాలు వాళ్ళు మాట్లాడారు, మేబీ మాట్లాడిన వచనాల మీద మీ వచనాలే కాకుండా పక్క వాళ్ళు వచనాల మీద కూడా మీరు వెళ్ళొచ్చు. హోల్ 12 వర్సెస్ నుంచి ఏదైనా మాట్లాడచ్చు. ఇంకొకటి, ఆల్రెడీ మాట్లాడిన మీ పక్క వాళ్ళని మీరు సరిచేసే అవకాశం. అందులో ఎలా చెప్పారు కానీ దాని అర్థం ఎలా ఉంటుంది ఎలా అని నేను అనుకుంటున్నాను అని చెప్పచ్చు. బైబిల్ స్టడీ రాత్రి నేను SFJPTSలో కలిశాను, అక్కడ సోదరు లీడ్ చేస్తూ మీ సమాధానం చెప్పండి అంటున్నారు. బైబిల్ స్టడీలో మీ సమాధానాలు అంటే ఏముండవు, దీనికి మీరేమనుకుంటున్నారో చెప్పండి, చెప్పిన దానికి ఏమైనా పేస్ ఉంటే చెప్పండి. కొంతమంది బైబిల్ స్టడీ మీద వాళ్ళు ఏమంటారంటే మీరు ప్రశ్నలు ఇస్తున్నారు సమాధానాలు కూడా ఇచ్చేస్తే బాగుంటుంది, మనమేమి చిన్నపిల్లలు ఎడ్యుకేషన్లో లేవు, ఇంతే ఇలాగ ఆలోచించాలి, ఇక్కడ దాకా ఆలోచించాలి, 2 లైన్లే రాయాలి, 3 లైన్లే రాయాలి, అట్లా ఉండదు. దాని ఏమంటామంటే థాట్ ప్రాసెస్లో దీన్ని ఈ వాక్యాల ఆధారంగా ఇలా ఆలోచించవచ్చు, దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు అని మనం అంతవరకు వెళ్తాం. కొన్నిసార్లు కాంట్రడిక్షన్స్ వచ్చినప్పుడు ఇది దగ్గరగా ఉంది, ఇది సబబుగా ఉంది, ఇది అసంబద్ధంగా ఉంది, అంతవరకు మనం వెళ్తాం. సో మీరు దాని ఏమంటారు చిన్నపిల్లలకు టీచింగ్ చేసినట్టుగా ఆన్సర్ ఒక లైన్లో రాస్తాము, 2 లైన్లో రాస్తాము, బట్టి పడతాము, ఇంతే రాస్తాము, అట్లా ఉండదు. జస్ట్ మనం అందరం కలిసి గ్రూప్గా హెల్దీ డిస్కషన్ చేస్తాం. హెల్దీ డిస్కషన్ అన్న మాట దగ్గర అపార్థాల దాని ఏమంటారు ఆత్మీయ అర్థాలకు వెళ్ళాం. హెల్దీ డిస్కషన్ దగ్గర కాంటెక్స్ట్ దాటి వెళ్ళాం, కాంటెక్స్ట్ లోంచి అర్థం చేసుకొని ట్రై చేస్తాం, మనం అలా వెళ్తాం. కాబట్టి 12 వచనాల మీద ఆరుగురు బాగా చదివారు, ధైర్యంగానే చెప్పారు, కానీ వాళ్ళు చెప్పింది మీకు కాదు ఇలాగ అనిపిస్తుంది నాకు అని అన్నప్పుడు మీరు వాళ్ళు సరిచేసిన వాళ్ళు అవుతారు, బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి 12 వచనాల మీద ఇప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, ప్రసంగాలు కాదు పాయింట్స్ మాట్లాడాలి. టైం మనకి చాలా తక్కువ ఉంది, ఆల్మోస్ట్ 35 వచ్చేసాము, 5:35 వచ్చేసాం. మేబీ మహా మనం ట్రై చేస్తే 6:10 వరకు వెళ్ళగలుగుతాం, అంతకు మించి వెళ్ళలేదు. కాబట్టి మీరు ఇట్లాగ టైం బాగా ఆలోచిస్తామండి, మెదడుకు పొద్దున పెడతామండి అని అట్లా కామ్గా కూర్చుంటే పుణ్యకాలం కాస్త అయిపోద్ది, త్వరగా మాట్లాడండి. అలాగే చాట్ బాక్స్ లో కూడా వీళ్ళు మాట్లాడిన దాని మీద ఈయన 12 వచ్చినానికి ఇట్లాంటి వ్యాఖ్యానం చెప్పాడు, అది కాదు, దీన్ని ఇలా అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నానని కూడా చాట్ బాక్స్ లో శ్రోతలు మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. 12 వచనాల మీద ఇంకేమైనా మాట్లాడతారా? ఎవరు వచనాలు వాళ్ళు మాట్లాడారు, పక్క వాళ్ళు వచనాల మీద ఏమైనా మాట్లాడతారా? నేను ఏమంటానంటే, ప్రభాకర్ సిఏ గారు 5:6 వచనాల మీద మాట్లాడారు. 5:6 వచనాల మీద మాట్లాడినప్పుడు జస్ట్ బైబిల్ స్టడీలో నేను చెప్పిన కరెక్షన్స్ తీసుకోవాలి, అంటే నేను చెప్పిన దాంట్లో తప్పులు ఉంటాయి, ఎవరు చెప్పిన దాంట్లో తప్పులు, తప్పులని కాదు అభిప్రాయాలు, ఇలా కాదు ఇలా ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పడానికి చేసే ప్రయత్నం. ఇక్కడ సాత్వికులు ధన్యులు అన్న మాట మీద, ఓ పెద్ద నన్ను ఏదో చెప్పుకున్నట్టున సాత్వికులు అంటే ఏం చెప్పు
అన్నా?
పెద్దనా,
సాత్వికులు అంటే కొంచెం హంబుల్ అండ్ పేషెంట్ అని చెప్తున్నా.
సాత్వికులు అంటే హంబుల్ అండ్ పేషెంట్, అంటే ఓర్చుకునేవాళ్ళు, పేషెంట్. బాగుంది, చక్కగా ఉంది. ఈ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు అన్న మాట దగ్గర, ఇక్కడ నీతి కొరకు అన్న మాట దగ్గర అంటే ఇది అన్నావు నువ్వు పదవాడు, ఏమన్నా
అంటే ఆనెస్టీగా లైఫ్ లీడ్ చేస్తే,
ఆనెస్టీ అన్నా, ఆనెస్టీ యథార్థత. నీతి అంటే ఆయన యథార్థత అన్నాడు. నేను నీతి అంటే యథార్థత కాదు, ఆనెస్టీ కాదు అని అనుకుంటున్నాను. మేబీ మిగతా వాళ్ళు లేదు లేదు ఆనెస్టీయే బాగానే ఉంటుంది అనిపిస్తే మాట్లాడండి, లేకపోతే ఏమైనా బెటర్గా చెప్పగలిగితే ట్రై చేయండి. సో సాత్వికులు అన్న మాట దగ్గర బాగుంది నాకు. 6 వచనం నీతి అనగానే ఆనెస్టీ కాదు అన్నది నేను ఇక్కడ డిస్కషన్ పెడుతున్నాను. అట్లాగే మీరు ఈ అష్టధన్యతల్లో ఏదైనా పక్క వాళ్ళు చెప్పిన దానికంటే బెటర్గా మీరు చెప్పగలుగుతారు అనుకుంటే మాట్లాడవచ్చు. యా, చాలా సంతోషం. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, గ్రూప్ లో మాట్లాడుతున్నారు, మీరు చాట్ బాక్స్ లో మాట్లాడండి. అందులో మిల్కా శామ్యూయల్ తను ఏమందంటే, నీతి అంటే విశ్వాసం, యేసునందు విశ్వాసం, ఆయన నమ్ముకోవటం. హానెస్టీ అంటే మనం బాగా జీవించటం, మన యథార్థంగా ఉండటం, మన యథార్థత కాదు ఆయన నమ్ముకోవటం నీతి అని అంటారు. అనేది ఏమంటాడంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడ్డను. మనం దేవుని నమ్ముకుంటే నీతిమంతులుగా తీర్చబడ్డం, ఆయన నమ్మడమే నీతి. ఇక్కడ మన హానెస్టీ కాదు కానీ మనం ఆయన ఎందుకు కలిగి ఉన్న విశ్వాసాన్ని నీతి అంటాము. బాగుంది, ఇద్దరు దాన్ని రూఢీపరిచారు. ఇంకేమైనా అట్లాగా ఈ 12 వచనాల మీద ఏమైనా మీరు చెప్పిన వ్యాఖ్యానం కంటే బెటర్గా చెప్పగలిగితే బెటరు. వీళ్ళు టార్చ్ బ్యారర్స్ అండి, వీళ్ళు సీఏలండి, అట్లాంటివి ఏమీ లేవండి. అందరం ఎప్పుడో సిలువ వేయబడ్డాం, అందరూ సమానమే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర అంతే. మీరేం మాట్లాడకపోతే ముందుకెళ్ళడం, అయితే చాలా కామ్గా ఉన్నారు మీరు. ఓకే, కాబట్టి 12 మంది మాట్లాడింది, 6 గురువు 12 వచనాలు మాట్లాడింది ప్రభువుగానే ఉంది అని మీరు అనుకుంటున్నారని నేను భావిస్తా ఉన్నాను. మీరు కాముగా ఉన్నారు కాబట్టి. ప్రభాకర్ అన్న అన్మ్యూట్ అయ్యా, ఏమైనా మాట్లాడతా?
అంటే కొంచెం నీతి కొరకు అంటే ప్యూరిటీ, అంటే జస్టిస్ లెవెల్ లా ఉండాలంటే కొంచెం.
ఏమవుతుందంటే బైబిల్ స్టడీ కాబట్టి నీ నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట మీద పోస్ట్ మార్టం చేస్తాం. నువ్వు మాట్లాడేటప్పుడు మళ్ళా ప్యూరిటీ అన్నావంటే నీతి అంటే ప్యూరిటీనా, అది మళ్ళీ డిస్కషన్కి వెళ్ళిపోద్ది. నీతి అంటే ప్యూరిటీ కాదు, పరిశుద్ధత అంటే ప్యూరిటీ.
అందుకోసం మనసులో ఉన్న భావనకి ఎక్స్ప్రెస్ చేసే పదాలు సరిగ్గా వాడండి, ప్రతి పదాన్ని పట్టుకుంటాం. రైట్, 12 వచనాల మీద మాట్లాడారు, బాగున్నాయి. ఇక్కడ కృష్ణ బరసయ్య గారా,
ప్రైజర్ సార్,
ఎస్ బ్రదర్,
విశ్వాస మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామని లేఖనం ఉంది సార్, అది Roma 5:1 ప్రకారం. కాబట్టి నీతి అనేది విశ్వాసం సార్, క్రీస్తునందు, ప్రభు యేసు క్రీస్తునందు విశ్వాసం సార్. థ్యాంక్ యూ సార్.
మీరు నీతి అంటే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచటమే, అదే నీతి అంతేనా చెప్పబోతున్నారు?
అవును సార్, నీతిగా జీవించడం సార్. థ్యాంక్ యూ సార్.
నీతిగా జీవించటం అన్నది ఇప్పుడు ప్రభాకర్ సిఏ గారు హానెస్టీగా జీవించడం అన్నది రెండు ఒకటేనా?
హానెస్ట్ అనే కాదు సార్, విశ్వాసం ఉంచడం క్రియిస్తున్నది అంటే మనము రక్షింపబడడం కాబట్టి రక్షణ మార్గంలో విశ్వాసం ఉంచడం, నీతిగా బ్రతకడంకి అర్థం సార్.
నీతిగా బ్రతకటం అన్నా హానెస్టీగా బ్రతకటం అన్నా బైబిల్ పరిభాషలో ఒకటే అనుకుంటున్నారా?
ప్రవర్తనలో నీతి సార్ అంటే విశ్వాసం అంటే అంతర్గత జీవితంలో నీతి అంటే క్రీస్తునందు
బాగుంటుంది. ప్రెసిడెంట్ గారు కొంతవరకు చెప్పారు, మిగతా అది మిగతా మాట్లాడితే బాగుంటుంది. హానెస్టీగా జీవించటం అన్నా బైబిల్ చెప్తా ఉన్నా నీతిగా జీవించటం అన్నా రెండు ఒకటేనా, ఏమైనా వ్యత్యాసాలు ఉంటాయా? స్టడీ టీమ్ మాట్లాడచ్చు
సార్. వందనాలు సార్.
హిమబిందు వందనాలమ్మా.
సార్ నీతి అంటే మంచి ప్రవర్తన కలిగి ఉంటాం సార్, సరైన
మంచి ప్రవర్తన, గుడ్ యాటిట్యూడ్ అని అంటుంది. ఓకే, ఇంకేమైనా మాట్లాడతారా? దానికి మల్లారెడ్డి డాక్టర్ గారు ఏమన్నారంటే, మన నీతి కాదు ఈ నీతి, ఆయన చెప్పిన నీతి మనం మంచిగా జీవించటం మంచిగా ప్రవర్తించటం కాదు అని ఆయన అంటాడు. మరి కొంచెం ఆయన ఏమైనా వివరిస్తే బాగుంటుంది. ఇది ఏమంటారంటే, లోకంలో చెప్పబడుతున్న నీతి వేరు, బైబిల్ చెబుతా ఉన్న నీతి వేరు అంటున్నాడు. మరి ఆ వేరు ఏంటో చెప్పాలి. ప్రకాష్ ఏమంటారంటే, రెండు ఒకటి కాదండి, నీతిగా జీవించటం అనేది లోకంలోది వేరు, బైబిల్ చెప్తున్నది వేరు అని అంటాడు దాన్ని. ఓకే, వెన్నెల ఉదయకిరణ ఏమంటుందంటే, దేవుడు నమ్మడమే నీతి సార్, దేవుడు అంటేనే నీతి సార్, దేవునిది నమ్మినప్పుడు, దేవుడు నమ్మినప్పుడు ఆయనను ఫాలో అవుతాము, అదే నీతి, ఆయన వెంబడించటమే నీతి, మన నీతి మనకు గుడ్డం లాంటిది. కొంచెం చాలా చక్కగా చాట్ బాక్స్ లో చాట్ చేస్తున్నాను, మాట్లాడుతున్నారు. మనం మాట్లాడుతున్న హానెస్టీకి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం కారణం కాకపోతే అది బైబిల్ చెబుతున్న నీతి కాదు, మన నీతి మురుకుగుడ్డలు, మన నీతి క్రియలు మురుకుగుడ్డలు. ఆయన యందు విశ్వాసం ఉంచటం, ఆయన్ని ఫాలో అవటం, ఆయన కొరకు జీవించటం అన్నది అది హానెస్టీ కంటే మనం ఏమంటామంటే విశ్వాస జీవితం, శిష్యరికం, ఆయన కొరకు జీవించటం, ఆయన పోలి నడుచుకోవటం అని వస్తుంది. మనం కొంచెం రెండు దగ్గరగా అనిపిస్తున్నాయి కానీ రెండు ఒకటి కాదు అన్న విషయాన్ని మన ఇక్కడ మాట్లాడుకుంటే బాగుంటుంది. రైట్, ఇంకేమైనా నేను ఇక్కడ ప్రశ్నలు తీసుకుంటున్నాను. 12 వచనాలను మీకు అర్థం కానివి ఏమైనా ఉన్నాయా? మీకు అర్థమైన విషయాలు చెప్పాలనుకుంటే మీరు టైం ఎక్కువ తీసుకోకుండా డైరెక్ట్గా నేను ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నాను అని స్టేట్మెంట్స్ ఇచ్చేయచ్చు. అర్థం కాని విషయాలుంటే మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు, స్టేట్మెంట్స్ రూపంలో చెప్పినా టైం సేవ్ అవుతుంది, ప్రశ్నల్ గా కూడా మీరు అడిగిన డిస్కషన్ పెట్టడానికి ఉంటుంది. నౌ ద టైం ఫర్ ద క్వశ్చన్స్. ప్రశ్నలు ఉంటే మీరు లేవనెత్తవచ్చు.
అన్న ప్రైజ్ లోడ్ అన్న.
యా రూపస్,
ఇక్కడ అంటే 6వ వచనం లేకపోతే 10వ వచనంలో రెండు చూస్తే నీతి కొరకు రాయబడుతుందన్న. నీతి కొరకు ఆకలి దప్పులు అని చెప్పేసి ఉందన్న. అంటే మిగతా అన్ని వచనాలు కూడా దుఃఖపడేవారు, సాత్వికులు అని చెప్పేసి అట్లా మాట్లాడుతుంది. ఆకలి దప్పులు ఏ విధంగా అయితే మనం ఈ లోకంలో కలిగి ఉంటామో వివిధ అంశాల పైన, లేకపోతే మన నాకు అధికారం పైన, డబ్బు పైన. సో ఆకలి మరియు దప్పిక, ఫుడ్ అండ్ నా హంగర్ అండ్ థర్స్ట్ అని చెప్పేసి, ఆ రకమైన హంగర్ అండ్ థర్స్ట్ నీతి కొరకు ఉండాలని ఒకటన్నా. రెండవది 10వ వచనం అంటే నీతి నిమిత్తం హింసింపబడటం. ఏ రకంగా అయితే మనం ఈ లోక మర్యాద చొప్పున కాదు నీతి, ఆనెస్టీ అనేది కాదు నీతి, దేవుని విశ్వాస మూలంగా సమాధాన పరచబడటమే నీతి అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు, సో వీఆర్ టు బి పర్సిక్యూటెడ్, నీతి నిమిత్తం హింసింపబడటం అనేది కూడా ఈ నీతి నిమిషం మాట్లాడబడింది అని చెప్పేసి గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ.
యా రూఫస్ ఏం స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు అంటే, 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు అన్నప్పుడు, నీతి కొరకు ఆకలి దప్పులు అంటే వాటిని ఫిజికల్ హంగర్ గా, ఫిజికల్ థ్రస్ట్ గా తీసుకోవద్దు, స్పిరిచువల్ హంగర్ గా తీసుకుందాము, స్పిరిచువల్ థర్స్టీగా తీసుకుందాము అని తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 10వ వచనంలో కూడా దాని ఆ 10వ వచనంలో మనం ఆయన కొరకు, ఆ 10వ వచనం నుంచి ఏమని మాట్లాడో రూపస్ మళ్ళా ఒకసారి రిపీట్.
అనా హింసింపబడటం, అన్న నీతి నిమిత్తం హింసింపబడటం
అంటే
అంటే జనరల్ గా లోకంలో ఇస్తున్న నీతి అది పర్సిక్యూషన్ కి తీసుకురాదు, కానీ దేవుని యందు మనకు మనము సమాధాన పరచబడి ఉన్న నీతి మనల్ని హింసింపబడేట్టుగా, అంటే మనం హింసింపబడతాం, ఆ నీతి కొరకు హింసింపబడాలి అని చెప్పేసి గుర్తు చేస్తుందన్న.
యా రెండో స్టేట్మెంట్ ఏమిస్తున్నాడంటే, నీతి అంటే ఆయన నమ్ముకోవడం. మామూలుగా హానెస్టీగా ఉంటే ఎంత హింసలు రావు, ఇబ్బందులు రావు, కానీ ఆయన నమ్ముకొని ఆయన చెప్పినట్టుగా చేస్తే ఇక్కడ హింసలు వస్తాయి అంటున్నాడు. ఇదేదో కొంచెం రెండిటికి మధ్య ఉన్న వేరియేషన్ వివరిస్తా ఉంది. థ్యాంక్ యూ, బాగుంది. 10వ వచనంలో ఆ హింసలు నీతి వల్ల హింసలు వస్తాయి, అది ప్రభునందు వస్తాయి. లోకంలో హానెస్టీగా, లోకంలో మంచి యాటిట్యూడ్ కలిగి ఉంటే ఆ హింసలు రావు, కానీ ఇందులో వస్తాయి అని కూడా తను స్టేట్మెంట్ ఇస్తున్నాడు. బాగున్నాయి రూపస్, రెండు తలంపులు బాగున్నాయి. ఇంకా అట్లా మీరు ఏమైనా ఆ వాక్యాన్ని మళ్ళా మక్కీకి మక్కీగా చెప్పొద్దు, మీ సొంత మాటల్లో స్టేట్మెంట్స్ గా మాట్లాడండి, ప్రశ్నలు సంధించండి. ఆ ప్రశ్నలు మన దానేమంటాము, ఎంత జ్ఞానవంతులమో ప్రదర్శించే ప్రశ్నలు కాదు, కానీ వినే వాళ్ళకు ఉపయోగం, మన టీంకి ఏమైనా ఉపయోగం, మన ఆత్మీయ జీవితానికి ఏమైనా మేలు చేసే రీతిలో ఉన్న ప్రశ్నలు సంధించండి. ప్రశ్నల దగ్గర గైడ్లైన్స్ లో ఏమని ఇచ్చామంటే, ఇవ్వబడిన ప్యాసేజ్లో నుండి మాత్రమే ఆరోగ్యకరమైన మేలు చేసే ప్రశ్నల్నే అడగండి, బయటి ప్రశ్నలు అడగొద్దు, అడిగినా తీసుకోము అని ఇచ్చేసాం. కాబట్టి మనం దానికి కన్ఫైన్ అయ్యి హెల్దీగా ఈ డిస్కషన్ ఉంచుకుందాం. థ్యాంక్ యూ, మాట్లాడచ్చు. అసలుకి మీకు ఈ 12 వచనాలు బాగా అర్థమైపోయి అనుకుంటున్నాను, అందుకే చాలా కామ్గా ఉన్నారు. అందులో చాలా మందికి అర్థం కాక బుర్రజించుకొని చాలా డిస్కషన్ చేసే విషయాలు మీరు ఎందుకు కామ్గా ఉన్నారు. ప్రభాకర్ సి గారు మాట్లాడండి.
ప్రశాంత్
ప్రశాంత్ అన్న మాట్లాడు.
ఇప్పుడు దీంట్లో ఆయన జన సమూహంలో చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులతో మాట్లాడినా, మరి మిగతా వాళ్ళందరితో మాట్లాడినా, అంటే బోధింపసాగండి అని చెప్పింది కదా.
ప్రశాంత్ అన్న ఏమన్నాడంటే, ఆయన ఈ మాటలు శిష్యులకే ఉద్దేశించి మాట్లాడుతున్నాడా, అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడా అని క్లారిఫికేషన్ అడుగుతున్నాడు. టీమ్ సభ్యులు ఏమన్నా క్లారిఫై చేయొచ్చు.
సార్ ఇది యేసుప్రభు కొండ ఎక్కి చేసిన ప్రసంగం అంటే అందరి కోసం సార్. ఈ బోధించాడు అనేది కూడా మొదటి వచనం ఉంది సార్. జన సమూహంలో చూసి అంటే జన సమూహం కొరకు అందరి కోసం అని బోధించినట్లుగా మొదటి వాక్యంలో ఉంది సార్ వచనంలో. ఆయన
ప్రెసిడెంట్ గారు ఎంత చక్కగా సమాధానం చెప్పగలిగారంటే మొదట వచనంలో జన సమూహాలను చూచి శిష్యులు ఆయన వద్దకు వచ్చి. సో శిష్యులు ఉన్నారు, జన సమూహం ఉన్నారు, శిష్యులకే కాదు జన సమూహాలకు కూడా మాట్లాడుతున్నారు అని సమాధానాన్ని వాక్యంలోంచి చూపించగలిగారు. ప్రశాంత్ అన్న నువ్వు ఐడెంటిఫై చేయగలిగావా?
అన్న ఓకే అన్న చూసినాం.
ఓకే అన్న చాలా సంతోషం. సింపుల్ గా ప్రశ్నకు సమాధానం ఎంత క్యూట్ గా చెప్పారు, అట్లాగే బాగుంటుంది. అలాగని చెప్పి అన్ని ప్రశ్నలు అడగాల్సిన పనిలా మీరే స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఇక్కడ శిష్యుల కొరకే అనుకున్నాను, కానీ నాకు మొదట వచ్చినలో జన సమూహం కనబడ్డారు కాబట్టి ఇక్కడ అందరూ ఉన్నట్టుగా నేను చూడగలుగుతున్నాను అని కూడా మీరు చెప్పచ్చు, స్టేట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఇంకేమైనా 12 వచనాల మీద ప్రశ్నలు ఉన్నాయా? మీరు మాట్లాడకపోతే చాట్ బాక్స్ లో చాలా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు, ఇంకా అవి తీసేసుకుంటాను. ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇస్తున్నా, మీరు మాట్లాడకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను.
అన్నా ఫస్ట్ ధన్యతలో దుఃఖపడి వారు ధన్యులు అని చెప్పేసి ఉందన్నా, అంటే ఇంగ్లీష్ లో తీసుకుంటే పువర్ ఇన్ స్పిరిట్ అని చెప్పేసి ఉంటుంది అన్న. పువర్ ఇన్ స్పిరిట్ వాస్తవానికి ఎవరో ఆత్మలో ఎదగాలి, వర్ధిల్లాలి, లేకపోతే ఆత్మ మీద పరిపక్వత కలిగి ఉండాలి అన్న మాటలు మాట్లాడుతూ ఉన్నా జనరల్ గా.
నాలుగో వచనం పూర్ ఇన్ స్పిరిట్ అని రాదు, మూడో వచనం వస్తుంది ఆత్మ విషయమే దీనులు అన్న మాట దగ్గర పూర్ ఇన్ స్పిరిట్ మూడో వచనం. అది నాలుగో వచనం దుఃఖపడేవారంటే దోజ్ హూ మోన్, కాబట్టి మూడో వచనాన్ని నువ్వు నాలుగో వచనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నావు చూడు.
అవును థర్డ్ వర్సన్ ఆత్మ, సారీ ఆత్మ విషయమే దీనులుగా ఉండటం,
ఆత్మ విషయమే దీనులుగా ఉండటం అన్న దాని మీద ఏంటి నువ్వు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తున్నావా, ప్రశ్న అడుగుతున్నావా?
నాకు డౌట్ ఉంది అన్న, అంటే పువర్ ఇన్ స్పిరిట్ అంటే ఏంటి?
బాగుంది. ఆత్మ విషయమే దీనులైన వారు పూర్ ఇన్ స్పిరిట్ అన్న దానికి సమాధానం ఏమన్నా చెప్తారా, దాన్ని రూపస్ క్లారిటీ అడుగుతున్నాడు.
యాజువల్ నెక్స్ట్ కూడా దుఃఖపడటం అంటే కూడా అంటే జనరల్ గా దుఃఖమా లేకపోతే ఇంకేమైనా దుఃఖమా అనేది కూడా కావాలన్నా ఈ రెండు.
మూడవ వచనంలో ఆత్మ విషయమే దీనులంటే ఏమిటి, దుఃఖపడటం అంటే ఏమిటి, దాన్ని లిటరల్ గానే తీసుకోమంటారా ఇంకేమైనా తీసుకోవాలా అని రూపస్ ప్రశ్నిస్తున్నాడు. టీమ్ సభ్యులు మాట్లాడండి.
సార్ ప్రైజ్ సార్.
ప్రెసిడెంట్ గారు ప్రైజ్.
ఆత్మ విషయం అనేది దీనత్వం అంటే అంతర్గత మనసులో ఉన్న వినయత్వం సార్, వినయత్వం గురించి అంటే పరిశుద్ధాత్మ చేత దీనత్వం కలిగి ఉండడం సార్. ప్రతి వారు కూడా ఎలాంటి ఈ లోక సంబంధమైన ఇలాంటి స్వార్థం కానీ గర్వం కానీ అలాంటివి లేకుండా జీవించడం, అట్లా దీనత్వం అనేది చాలా వినయంతో కూడి సార్. లేఖన ప్రాగంలో ఏముందంటే చూసినట్లయితే మొదటి పేతురు ఐదు వచనంలో దీన మనసు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకున్నది, అంటే మనకు ఇది బయటికి ప్రవర్తన ద్వారా అంటే దీనమైన ప్రవర్తన, వినయమైన మనసు అంతర్గతం నుండి వస్తుంది ఇది. ఈ ఆత్మీయ విషయంలో కూడా దీనత్వం అనేది పరిశుద్ధాత్మ చేత ఉంటుంది సార్, దీనత్వము నేను భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
ఆత్మ విషయమైన దీనులు అంటే అది హృదయ వైఖరి, దీన మనస్సు, తర్వాత వినయం, ఆ పదాలు ప్రెసిడెంట్ గారు జ్ఞాపకం చేస్తున్నారు. బాగుంది. ఇంకేమైనా దీనులు అన్నదాన్ని ఇంకేమైనా టీం సభ్యులు మాట్లాడతారా? మొదటి ఇది అయిపోయిన తర్వాత దుఃఖపడేవారు అన్న దాని మీద కూడా కొంత డిస్కస్ చేద్దాం. మీరు రిఫరెన్స్ను చాట్ బాక్స్లో పెడితే అక్కడికి వెళ్ళి చదువుకునే పరిస్థితి కాదు. అది ఏంటో మీరు చెప్పండి. మీరు అక్కడ మళ్ళీ మీకోసం ఎరా మూస వాక్యం తీసి దాని మీద డిస్కస్ చేసే పని చేయి. మీరు ఏదైతే మాట్లాడతారో మాట్లాడి రిఫరెన్స్ కూడా కోట్ చేయండి. మీరు ఏమన్నా పరిగణన తీసుకున్నప్పుడు అక్కడికి వెళ్తాం.
దుఃఖపడేవారు ధన్యులు అనే విషయంలో సార్, ఇది దుఃఖం అనేది మనము లోకస్వంగా దుఃఖము కష్టాల ద్వారా ఆ విధంగా కలుగుతుంది. కానీ ఇక్కడ దుఃఖం అనేది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణ కలిగిస్తుంది సార్, అంటే మారు మనసు కలిగిస్తుంది. అది మొదటి రెండవ కొరంతి 7:10 ప్రకారంగా సార్. అంటే దుఃఖపడేవారు అంటే దేవుని అంటే మారు మనసు పొందడానికి దుఃఖపడు అంటే పశ్చాత్తాపడు వాళ్ళు మార్పు కోసము దుఃఖిస్తున్నారు, అంటే పాప విముక్తి కోసం దుఃఖిస్తున్నట్టుగా ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయని 2 కొరింథీ 7:10 రాయబడింది సార్. కాబట్టి మారు మనసు కోసం ఇక్కడ లేఖనంలో రాయబడింది. అలా దుఃఖపడిన వారు ఓదార్చబడదురు అని లేఖనం రాయబడింది సార్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లో
బాగుంది. ఇక్కడ దుఃఖం అంటే ఊరికనే కూర్చొని ఏడవడం కాదు, కానీ ఆత్మీయ విషయాల కొరకు ఏడవటం, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలగ చేయను అన్నదాన్ని ప్రెసిడెంట్ గారు కోట్ చేసి మాట్లాడుతున్నారు. ఇక చాట్ బాక్స్ లో ఏమన్నారంటే ఏదో అన్నారు మొత్తానికి, దీనత్వం అన్నప్పుడు విజయచంద్ర అంటాడు ఆధ్యాత్మికమైన దీనత్వం అన్నాడు. సుసన్న వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథం కోట్ చేస్తే ఏమంటదంటే, తమ ఆధ్యాత్మిక దరిద్రాన్ని గుర్తించిన వారు. ఆత్మ విషయమై దీనులు అంటే మేము ఆత్మీయంగా దివాలకూర స్థితిలో ఉన్నాము అని గుర్తించిన వారు అని అంటుంది. మనం ఏమనుకున్నాము, ఆత్మ విషయమే ధనులు అంటే వినయము, గర్వం లేకపోవటం, తగ్గింపు అని అనుకున్నాము. వ్యాఖ్యాన సహిత బైబిల్లో ఏమంటుందంటే, ఆత్మీయంగా నేను ఎంత పూర్గా ఉన్నానో గుర్తించటం అని వ్యాఖ్యాన సహిత బైబిల్లో ఉంది అని కూడా తను కోట్ చేశారు. ఈ డాక్టర్ ప్రదీప్ గారు ఏమన్నారంటే దాన్ని కోట్ చేస్తున్నాడు, ఆధ్యాత్మిక దరిద్రాన్ని గుర్తించటం. ఇదేదో కొంచెం డిస్కస్ చేయాల్సిన పాయింట్ అనిపించింది. ఓకే, బాగానే చదివారు, చదివి మాట్లాడుతున్నారు, కోట్ చేస్తున్నారు, బాగుంది. అనురాధ తన ఏమంటుందంటే, ద లార్డ్ ఈజ్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్ట్ అండ్ సేవ్స్ దోస్ హూ ఆర్ క్రస్టెడ్ ఇన్ స్పిరిట్, విరిగి నలిగిన మనసు కలిగిన వారిని ఆయన చూస్తాడు. మనసు విరిగిపోవటం, అంతరంగం విరిగిపోవటం, దాన్ని ఎలా అనొచ్చేమో స్వయం చచ్చిపోవటం, స్వయం సిలువేయబడటం, గర్వం చచ్చిపోవటం, అలాంటి వాడు అని తను అంటారు. బాగుంది. ఓకే, టీం సభ్యులు మాట్లాడాలి. ఇప్పుడు ప్రశ్న అడిగిన రూపస్కి ఏమైనా మేము సమాధానం చెప్పగలిగామా? నువ్వు అడిగిన ఆత్మ విషయమైన దీనులు అంటే ఏంటి అన్నదానికి క్లారిటీ వచ్చిందా? దుఃఖపడడం అంటే ఏంటి అన్నదానికి క్లారిటీ వచ్చిందా? చాలా ఒక్క ప్రెసిడెంట్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కామ్గా ఉన్నారు. స్టడీ టీం సభ్యులు మన పరుగు పోద్ద టార్చ్ బ్యారర్స్ అని చెప్పేసి అసలు ఎలా మాట్లాడతారు. ఈ ప్రభాకర్ సిఏ గారు ఎంత చక్కగా పాయింట్ మీద నిలబడి డైవర్ట్ అవ్వకుండా మాట్లాడతాడు, జయన్ సిఏ గారు ఎట్లా మాట్లాడతాడు, ప్రశాంత్ సిఏ గారు ఎట్లా మాట్లాడతారని చెప్పి చూద్దామని 550 మంది వచ్చిన్నారు మీకోసం. మీ పలుకు బంగారం, మీరు మాట్లాడాలి.
అదేనా ఇంగ్లీష్ నేను తీసుకుంటున్నా. పువర్ ఇన్ స్పిరిట్ అనే ఒక వర్డ్, పువర్ అనే వర్డ్ దట్ ఇన్ స్పిరిట్, ఇంకొకటి మార్నింగ్ అనే వర్డ్. ఈ రెండు కూడా యూజువల్ గా ఆపోజిట్, అంటే బ్లెస్డ్ అనే మాటకు ఆపోజిట్ టర్మ్స్. అన్న హౌ కమ్ పువర్, పువర్నెస్, సమ్వన్ హూ ఇస్ అ బెగ్గర్, పువర్ ఇన్ బెగ్గర్ ఇన్ స్పిరిట్, హౌ కమ్ దట్ బీ ఎ బ్లెస్డ్నెస్? రెండవది హౌ కమ్ ఏ మార్నింగ్ ఒక 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 విలాపం అనేది బ్లెస్సెడ్నెస్ అనేది మాట్లాడుతుంటే డీపర్ సెన్స్ ఏమైనా ఆలోచించాలని చెప్పేసి అనిపిస్తుంది. లైక్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, వీఆర్ వెరీ పూర్ అండ్ వీ నీడ్ సంథింగ్ ఫ్రమ్ యూ, నాకు మీరు ఇవ్వాలి, మీ దగ్గర నుంచి పొందుకోవాలి అనేదే ధన్యతన అనేది కావాలి.
యా, ఎంత చక్కటి పాయింట్ రూపస్ రేట్ చేశాడంటే, మనం ఇక్కడేమో మాట్లాడితే ధన్యులు 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 అన్నాడు. లోకంలో ధన్యులు అంటే ఏంటి? జేబు నిండిన వాళ్ళు, కడుపు నిండిన వాళ్ళు. ఏదైతే లోకంలో కడుపు నిండితే ధన్యులు అంటామో, ఇక్కడేమో ఆకలి దప్పులు ధన్యులు అంటాడు. లోకంలో ఆనందంగా ఉంటే ధన్యులు అంటారు, ఇక్కడేమో ఏడుస్తూ ఉంటే ధన్యులు అంటాడు. లోకంలో నేను గొప్ప అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉండి దాని ఏమంటాము, సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ పదం కొంచెం వాడాలేము, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న పదాలు వాడితే లోకంలో ధన్యులు అంటారు. ఇక్కడేమో దీనులు ధన్యులు అంటాడు. ఇదెందుకు మన కామన్ సెన్స్ కి ఆపోజిట్ గా ఈ పదాలు వాడబడ్డాయి ఇక్కడ? మన కామన్ సెన్స్ కి, లేకపోతే మన లోకంలో చూస్తున్న విషయాలకి వ్యతిరేకమైన పదాలు వాడబడతా ఉన్నాయి. ఎట్లా అర్థం చేసుకోవాలి? అది రూపస్ లేవనెత్తుతా ఉన్నాడు. స్టడీ ట్రైనింగ్ టీం ఏమన్నా, స్టడీ టీం ఏమైనా మాట్లాడాలి. ఈవెన్ చాట్ బాక్స్ లో మీరు ఏమైనా మీ అభిప్రాయాలు చెప్పినా మేము చదువుకుంటాం. స్టడీ టీం మాట్లాడాలి, మాట్లాడితే మేలు. మీరు ఆలోచిస్తున్నారని మాకు అర్థమవుతుంది, కానీ అలాగని చెప్పి ఏదో ఒకటి మాట్లాడవద్దు. మాట్లాడేది కొంచెం పాయింట్ వైజ్ గా మాట్లాడితే బాగుంటుంది.
ప్రెసిడెంట్ సార్,
ప్రెసిడెంట్ గారు,
ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే స్పిరిచువల్ గా అంటే దీనత్వం ఆత్మ విషయం సార్. కాబట్టి వాక్యంలో ఉన్న ప్రకారంగా ఎందుకు ఆ మాట ధన్యులుగా అన్నదంటే, లేఖనముల ప్రకారంగా చూస్తే కూడా సార్, దీన మనసు వారి యొద్దకు ఆయన నివసిస్తాడని లేఖనంలో ఉన్నది సార్. ఎందుకంటే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన దేవుడు వినయము గల వారి యొద్దకు, దీన మనసు వారి యొద్దకు నివసించని యెషయా 57:15 ఉన్నది సార్. అంటే ఆత్మ, అందుకే ఈ ప్రత్యేక.
ప్రెసిడెంట్ గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పూర్తిగా క్రాస్ రిఫరెన్స్ మీద, కామెంట్రీస్ మీద డిపెండ్ అయిపోవడం తర్వాత కానీ, ముందు మీ కామన్ సెన్స్ ని ఒకసారి అడగటం మంచిది. మనం పూర్తిగా మన మనం చంపేసుకున్న నెల ఇప్పుడు దాకా ఇలా అనుకున్నాం, ఇప్పుడు దాకా లోకం ఇలా అంటున్నారు, ఇక్కడేంటి ఇలా ఉంది అది మాట్లాడతాం, దానికి కామెంటేటర్స్ ఏమంటున్నారు, క్రాస్ రిఫరెన్స్ ఏమంటున్నాయి. నెక్స్ట్ ఫస్ట్ మీ సొంత అభిప్రాయాలు ఇక్కడ మాట్లాడి, లేకపోతే మాట్లాడేది కూడా అర్థమయ్యే క్యాజువల్ లాంగ్వేజ్ లో, సాధారణ పరిభాషలో మాట్లాడుకోవడం కూడా బాగుంటుంది. నేను అందుకే, మనకు చాలా సోర్సెస్ అందుబాటులో ఉన్నాయి, వాటన్నిటిలోకి వెళ్ళాం. మన దగ్గర ఉన్న ప్లెయిన్ టెక్స్ట్ ని తీసుకుంటున్నాము, మనకున్న కామన్ సెన్స్ ని వాడుతున్నాము, అవసరమైన విషయాన్ని అప్పుడు రిఫరెన్స్ లోకి కమెంటేటర్ దగ్గరికి వెళ్తున్నాం.
ఓకే సార్, దీంట్లో మాత్రం దీనత్వం అనేది విరిగి నలిగిన మనస్సు అంటే.
ప్రశ్న ఏంటంటే, లోకంలో ధన్యులు అంటే కడుపు నిండిన వాళ్ళు కదా, కానీ ఇక్కడ ఏంటి ఆకలి దప్పులు గలవారు ధన్యులు అన్నాడు? లోకంలో కాళ్ళు రగరేసుకొని మెడ పైకెత్తి, లేకపోతే దాని ఏమంటారు, చేతులు మడత పెట్టి టీవీగా నిలబడ్డ వాడిని మనం సెల్ఫ్ కాన్ఫిడెంట్, లేకపోతే బల్లే నడుస్తున్నాడు, బల్లే ఉన్నాడు అని అన్నట్టుగా మాట్లాడతాం. ఇక్కడ ఏంటి దీనులు ధన్యులు అంటాడు? లోకంలో ధన్యతలు ఒకలా కనిపిస్తున్నాయి, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న ధన్యతలు ఆపోజిట్ గా కనబడుతున్నాయి ఏమిటి అన్నది ప్రశ్న రూపస్థితి. మీరు దాని మీద మాట్లాడాలి. అలా కాకుండా ఇందాక అలా దీనులు ఆత్మవిషయమైన దీనులు అంటే ఏంటి, అది అయిపోయింది, అది మీరు మాట్లాడారు, మళ్ళీ దాన్ని మాట్లాడొద్దు. లోకంలో ఉన్న ధన్యతలు ఇక్కడ రాయబడుతున్న ధన్యతలు డిఫరెంట్ గా ఉన్నాయి, కాంట్రడిక్ట్ అవుతున్నాయి, ఏమిటి అన్నది ప్రశ్న. దాని మీద మాట్లాడండి.
లోకంలో సరే గొప్ప గొప్పతనాన్ని చూపించుకుంటారు, ధనాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి స్వయం సంపూర్ణత గురించి లోకంలో ఉన్న గొప్పతనాన్ని అక్కడ కలిగి ఉంటున్నారు. అక్కడ ఇక్కడేమో ఆత్మీయ విషయంలో దీని అర్థం సార్, రెండు డిఫరెంట్ సార్. థ్యాంక్ యూ సార్.
రెండు డిఫరెంట్ అండి, రెండు ఒకటి కాదులేండి అని అన్నారు. బాగుంది, మిగతాలో మాట్లాడచ్చు. ఇక్కడ కొండారెడ్డి ఏమన్నారంటే, యేసు క్రీస్తు ఇచ్చిన మహిమ ఐశ్వర్యం పొందకపోవటం ఆత్మీయదీనత్వం అన్నాడు. మీరు ప్రశ్న మీద డిపెండ్ అవ్వండి. ప్రశ్న ఏంటంటే, బాబు బ్లెస్డ్ అంటే లోకంలో గాడ్ బ్లెస్ యూ అనగానే ఏం అర్థం అవుతుంది? దేవుడు ఈరోజు నాకు ఏదో 1 లక్ష రూపాయలు ఇవ్వబోతున్నాడని అర్థం అవుతుంది. ఇక్కడేమో అలా కాదు, ఆత్మీయ దీనత్వం, పూర్ ఇన్ స్పిరిట్, మోర్నింగ్, మీక్, ఎట్లాంటి పదాలు వాడుతున్నాడు? మనం అనుకున్న గాడ్ బ్లెస్ యూడు గాడ్ బ్లెస్ యూ అనగానే అబ్బా దుఃఖపడటం, నేను ఈరోజు దుఃఖపడతాను, ఈరోజు నేను దీనంగా ఉంటాను, దేవుడు నాకు దీనత్వాన్ని ఇస్తున్నాడు అని మనకేమైనా అర్థం అవుతుంది? అలాగే అర్థం కావట్లే. బ్లెస్డ్ అనగానే, బ్లెస్సింగ్ అనగానే జేబు నిండిపోద్ది, పైసలు వచ్చేస్తాయి, కలిసి వచ్చేస్తాయి అని అర్థం చేసుకుంటున్నాం. మనం అర్థం చేసుకుంటున్న దానికి, ఇక్కడ రాయబడుతున్న దానికి గ్యాప్, వ్యత్యాసం లేదా కాంట్రడిక్షన్ కనబడుతుంది. దాన్ని మీరు మాట్లాడాలి, ఇక్కడ ఈ పాయింట్ మీద మాట్లాడాలి. బ్లెస్సింగ్ అంటే ఎలా అర్థం చేసుకుందాము? ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం వెలుగులో అది ఈవెన్ చాట్ బాక్స్ లో మాట్లాడుతున్న వాళ్ళు కూడా పాయింట్ మీద మాట్లాడడం అలా. ఓకే, అది మీకు దయచేసి పాయింట్ మీదకి రండి. ప్రశ్నకు ప్రశ్న, పాయింట్కి పాయింట్, అప్పుడు క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా. ఒకటి అడుగుతుంది ఇంకోటి మాట్లాడుతా ఉంటే మేబీ రిలవెంట్గా ఉంటుంది, కానీ ప్యాసేజ్కి మన డిస్కషన్ రిలవెంట్గా ఉండదు. డిస్కషన్ రిలవెంట్గా ఉండడానికి మనం మాట్లాడుతున్న ధన్యతలు ఆశీర్వాదాలు, ఇక్కడ మాట్లాడుతున్న ధన్యతలు ఆశీర్వాదాలు ఒకలాగా లేవు. ఎందుకు, ఏమని అర్థం చేసుకోవాలి, ఇది కొంచెం మీరు ఆలోచించాలి. ఇక్కడ విజయ్ ఏమన్నారంటే, ఇక్కడ ఆధ్యాత్మిక దీవెనల కోసం మాట్లాడుతున్నాడు. ఓహో, అంటే శరీర సంబంధమైన దీవెనలు వేరు, ఆత్మీయ దీవెనలు వేరు అని మాట్లాడతాడు. మీ విజయ్ చాట్ బాక్స్ లో మెసేజ్ పెడితే బాగుంటుంది. ఆధ్యాత్మిక దీవెనల వల్ల మనం అనుకుంటున్న సంతోషము, డబ్బులు కలిసి రావడం అట్లాంటివి రావా, అలా తీసుకోకూడదా, అది కూడా మాట్లాడితే బాగుంటుంది. సౌందర్య ఆర్ఎస్ఐ గారు ఏమంటున్నారంటే, లోకం అనేది వాక్యమై ఉన్న దేవునికి పూర్తి వ్యతిరేకము సార్ అంది. కాబట్టి లోకం యేసుక్రీస్తు ప్రభుకి దేవుడికి వ్యతిరేకమైంది. లోకంలో ఏదైతే లాభాలు అనుకుంటున్నారో అదే లాభాలు, అదే ధన్యతలుగా యేసయ్య ఇక్కడ బోధించలేదు అని తను చాలా చక్కగా మాట్లాడుతూ ఉంది. హమ్ము టీచర్ గారు ఏమంటారంటే, ఆల్ స్పిరిచువల్ క్వాలిటీస్ హ్యావ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వీ విల్ ఆల్సో ఇంజెక్ట్ ఇన్ అవర్ డే టు డే. నా ప్రశ్న ఏంది, మీరు మాట్లాడుతుంది ఏంది, వందనాలు. దేవుణ్ణి ఎరగడమే ఆశీర్వాదము. ఓకే, సుశీల సిస్టర్ ఏమంటుందంటే, రక్షణ పొందినవారు ధన్యులు. ఓహో, మీరు మామూలుగా లేరు కదా. యా రూఫస్, నేను నువ్వేమనుకుంటున్నావు మాట్లాడితే బెటర్, వీళ్ళు అలాగే చెప్పరు, నువ్వు నేను చెప్పేసుకుని ముందుకు పోవడమే, వీళ్ళు అలా మాట్లాడతలేదు.
నాకు ఎలా అర్థమైందంట, అంటే జన సమూహంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చినారు, ఈయననే రాబో మెస్సే అని చెప్పేసి అప్పటికే కొంచెం పాపక్షమాపణ నిమిత్తం, మారు మనస్సు నిమిత్తం విన్నారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్ కి చాలా డిఫరెంట్ గా మాట్లాడుతున్నటువంటి ఈ క్వాలిటీస్, ఇట్ మీరు ఈ ధన్యతలు కలిగి ఉంటే మీరు పరలోక రాజ్యం మీది అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు చాలా క్వైట్ కాంట్రడిక్ట్ స్టేట్మెంట్ లో మాట్లాడుతున్నప్పుడు, సో ఇట్ ఈస్ మోర్ కన్సర్న్ ఆఫ్ అవర్ యాటిట్యూడ్ అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. అంటే నా ప్రవర్తన, కనికరం పడటం అంటే ఈ ప్రవర్తన అనే మాట దగ్గర
మాట్లాడుతున్న నేను ఎట్లా కంక్లూడ్ చేస్తాను, నేనేమంటాను అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, ఈయన చెబుతున్న ఇంటర్ప్రిటేషన్ ఒకటే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని డిసప్పాయింట్ చేశాడు, డిసప్పాయింట్ చేశాడు కాబట్టి ఆయన సిలువ వేశారు. యేసుక్రీస్తు ప్రభు ఆ బోధలు ఆయన నచ్చలేదు అనొచ్చా?
ఖచ్చితంగా ఖచ్చితంగా
ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వాళ్ళ రొట్టెల కోసం వచ్చాడు. యోహాన్ సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తిట్టాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు, అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభునేమో మత్తయి యోహాన్ సువార్త 11వ అధ్యాయంలో నువ్వు ప్రార్థన చేసి చచ్చిపోయిన లేచిపోతాడు ప్రభు అని చెప్పేసి లాజర్ కోసం అడిగారు. ఆయన ఏమో పెద్ద ప్రసంగం చెప్పాడు, నేనే పునరుద్ధాను, నేనే జీవం, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. చాలా సార్లు అల్ప విశ్వాసులారా అన్నాడు, ఇది మీకు అర్థం కాలేదా అన్నాడు, నేను చెప్పింది మీకు అర్థం కావట్లేదా అన్నాడు, అర్థం కాలేదనిపించింది. నిజంగా పరలోకపు జ్ఞానానికి భూలోకపు జ్ఞానానికి మధ్య చాలా అగాధం ఉంది. పరలోకం చూస్తున్న ఆశీర్వాదాలు భూమి మీద మనుషులు ఆశీర్వాదాలుగా భావిస్తున్న వాటికి మధ్య చాలా అగాధం ఉంది. బైబిల్ని భూలోకపు పరిభాషలో మనం ఎట్లాగే చూడడానికి ట్రై చేసి బైబిల్లో ఉన్న విషయాలను అర్థం చేసుకోవడానికి బదులు మనం అనుకున్న దానికి తగ్గట్టుగా ఎక్కడైనా దొరికితే ఏరేసుకుందామని ట్రై చేస్తా ఉన్నాం. కాబట్టి ఏమంటాడు ద్వితీయోపదేశకాన్ని 26వ అధ్యాయంలో ఉన్న భూ సంబంధమైన ఆశీర్వాదాలు వెతుక్కుంటూ కూర్చున్నాం. నేను సూటుగా మీకు అర్థం కావడానికి గుచ్చుకోవడానికి ఏ పదం వాడతానంటే ఎంటైర్ న్యూ టెస్టమెంట్ లో ఫ్రమ్ ద బుక్ ఫ్రమ్ ద మాథ్యూ గాస్పల్ టు రెవల్యూషన్ ఎక్కడైనా ఆశీర్వాదం అంటే డబ్బులు, ఆశీర్వాదం అంటే పేరు ప్రఖ్యాతులు, ఆశీర్వాదం అంటే లాభాలు, ఆశీర్వాదం అంటే కలిసి రావటం, కలిగి రావటం, అలాంటి పదాలు ఈవెన్ సింగిల్ వెర్స్ మీరున్నా కోట్ చేయొచ్చు. నేను స్ట్రైట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నది ఏంటంటే మనం ఆశీర్వాదాలు అనగానే డబ్బులు, స్థలాలు, పొలాలు, పేరు ప్రఖ్యాతులకి కనెక్ట్ చేసాం. అలాంటి వచనం కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు బోధల్లో కానీ అపోస్తులు రాసిన పత్రికల్లో కానీ ఒక్క వచనం ఉన్నా సరే మీరు కోట్ చేయొచ్చు. లేవు అని నేను కంక్లూడింగ్ గా మాట్లాడడానికి సాహసం చేస్తున్నాను, మీరు ట్రై చేయొచ్చు. స్వరూప విజయ్ లేదు సార్ అలా ఏమి లేవు అని అంది, మిగతా వాళ్ళు ఏమైనా ఉన్నాయంటే మాట్లాడచ్చు. పౌలు ఈ లోక ఆశీర్వాదాలను ఎంచుకున్నాడా? ఓ అయ్యా ఏం పెట్టో మెసేజ్, ఈ లోక ఆశీర్వాదాలను ఎంచుకున్నాడా, తృణీకరించాడా? ఏదో చూడు సుశీల గారు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను వదలను అని యాకోబు ఒక నైట్ దేవుడితో పెనుగాడలేదా అని పెట్టిన సుశీల టీచర్ అద్భుతం. నేను అందుకే ఏమన్నానంటే పాత నిబంధనలో ఆశీర్వాదాలను మీరు సరిగ్గా వస్తు సంబంధంగా చూస్తున్నారు. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాల్లో ఒక్క మాట అన్నా కోట్ చేయండి. ఈవెన్ యాకోబు దగ్గరికి వెళ్ళి నన్ను మాట్లాడమని నేనేమంటానంటే యాకోబుకి ఏమిచ్చాడు, 12 మంది పిల్లల్నిచ్చాడు. ఆ 12 మంది పిల్లలు ఏమయ్యారు, ఇశ్రాయేలు జాతి అయ్యారు. వాళ్ళకి ఎంత సొమ్ము ఇచ్చాడు అన్నది ఆశీర్వాదం కాదు, ఎంతమంది జనాంగంగా మార్చాడు అన్నది యాకోబు ఆశీర్వాదంగా చూస్తాం. అది మనుషులు ఆశీర్వాదంగా చూస్తాం తప్ప మనీని ఆశీర్వాదంగా యాకోబుల జీవితంలో మనం చూడలేం. దేవుడి ఉద్దేశం అది కాదు, మోసం చేసి సంపాదించాడు అని మాట్లాడితే దాన్ని దేవుడికి ఎట్లా కనెక్ట్ చేస్తాం? పాత నిబంధన ఆశీర్వాదాల్లో కూడా మనం అనుకున్నట్టుగా ఉండవు, అక్కడ కూడా ఆత్మ సంబంధంగానే కొంతవరకు కనబడతాయి, కొత్త నిబంధనలో చాలా స్పష్టంగా కనబడతాయి. ఇప్పుడు ఒక సరిగ్గా పెట్టాడు అని ఇందాక లేవన్నాడు పౌలు. ఈ లోక ఆశీర్వాదాలను పెంటగా ఎంచుకున్నాడు, బాగుంది. కొండారెడ్డి లేదు సార్ అలాంటివి అంటాడు. ఆ ఉదయరత్న కుమార్ అని ఏమిటంటే వాక్యం మీద నిలబడటం అనేది చెప్పాలనుకున్నా నాకు కమ్యూనికేట్ కాల. అనురాధ గాడ్ స్పెల్లింగ్ తప్పడింది. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ అస్ ఇన్ ద హెవెన్లీ రియాలమ్స్ విత్ ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ అద్భుతం. ఎఫ్సీ పత్రిక 1:3లో పరసంబంధమైన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించాడు. పరసంబంధమైన ఆశీర్వాదాలను భూమి మీద లోకస్తులు మాట్లాడుకుంటున్న కార్లు బిల్డింగ్లు ఆస్తిపాస్తులతో కనెక్ట్ చేయడానికి ఎక్కడా బైబిల్ కొత్త నిబంధన గ్రంథం ఒప్పుకొని ఒప్పుకోదు అని నేను కంక్లూడింగ్ గా మాట్లాడుతున్నాను. మీరు నాతో దెబ్బలాడొచ్చు, మీరు మెసేజ్ పెట్టచ్చు. రైట్ రూపస్, నీకేమన్నా కొంత క్లారిటీ వచ్చిందా?
అన్నా వచ్చింది అన్న, థ్యాంక్ యూ అన్న. నాకు రెండు స్టేట్మెంట్స్ చెప్పమని అన్న. చివరిగా 12వ వచనంలో మాట్లాడుతూ సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పేసి అన్న. అంటే దో ఆల్ దీస్ ఈ 8 లేకపోతే 9 ధన్యతలు డిఫరెంట్గా వాళ్ళకు ఈ లోకపరంగా మాట్లాడకపోయినా, బట్ స్టిల్ రిజాయిస్ అండ్ బీ గ్లాడ్, సంతోషించి మరి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగునంటే ఇట్ ఈస్ మోర్ కనెక్టెడ్ మన హృదయానికి సంబంధించిన ధన్యతలు కానీ లోకానికి సంబంధించిన ధన్యతలు కాదని చెప్పేసి నాకు అర్థమైంది. థ్యాంక్ యూ అన్న.
ఇందాక మిల్కా షామియర్ కూడా దీన్ని కోట్ చేసింది 12వ వచనం. సార్ ఇక్కడ 12వ వచనాల్లో మనం దాన్ని డబ్బులకో పేరు ప్రఖ్యాతులకు కనెక్ట్ చేసుకోకూడదు, పర సంబంధమైన విషయాలు. యేసుక్రీస్తు ప్రభుని ఈ సజీవ వాహినిలో దీనికి ఇంట్రడక్షన్ ఎంత బాగా ఇచ్చాడు అంటే, సజీవ వాహినిలో ఇంట్రడక్షన్ ఎంత అద్భుతంగా ఇచ్చాడు. కుదిరితే సజీవ వాహిని మీరు చదవాలి, మనం డిస్కస్ చేయడానికి అంత టైం ఇవ్వలేము, కానీ అద్భుతమైన వివరణ సజీవ వాహినిలో ఇచ్చారు. ఇక్కడ నేను జస్ట్ మనం దీని ఈ ప్యాసేజ్ని ఏ దృక్పథంలో చూడాలి అన్న దాని కొరకు ఒక కొన్ని మాటలు మీ గమనాన్ని తీసుకొస్తాను. ఇక్కడ ఎంత అద్భుతమైన వివరణ ఇచ్చాడంటే, నేను చదువుతున్నాను, యేసు ప్రభు ఇక్కడ నుంచి మత్తయి సువార్త 7:28 వరకు ఇచ్చిన ఉపదేశాన్ని కొండ మీద ప్రసంగం అంటారు. ఓకే, ఆయన కొండ మీద చెప్పాడు. ఓకే, ఇక్కడ చూడండి ఏమంటాడు. ఇంతకు ముందు పరలోక రాజ్యం దగ్గరగా ఉన్నదని తెలియజేశాడు. 4వ అధ్యాయం బోధన పరలోక రాజ్యం సమీపంగా ఉంది అని అన్నాడు. అలాగే రాజ్య సువార్తను బోధించాడు. ప్రజలు పశ్చాత్తాపడాలని ఆయన ఆజ్ఞాపించటంలో ఆయన భావం ఏమిటో ఈ ప్రసంగం వివరిస్తుంది. ఎందుకు ఒక వ్యక్తి పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, ఏంటి ఉపయోగం అన్నది మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి అంతరంగంలోనూ బయట ప్రవర్తన విషయంలోనూ దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఏమిటో ఇది తెలియజేస్తుంది. దేవుని రాజ్యం యొక్క విలువలు అందులోకి వెళ్ళటం అంటే ఏమి చెప్తుంది. ఆ రాజ్యంలో అమల్లో ఉండే నియమాలను మనుషుల్ని అందులో ప్రవేశింపనీయకుండా చేసే విషయాలను ఇది వెల్లడి చేస్తుంది. కంప్లీట్గా పరలోక రాజ్యం గురించి మాట్లాడాడు, పరలోక రాజ్యం సమీపించింది అన్నాడు, మారు మనసు పొందండి అన్నాడు. ఇక్కడే మాట్లాడతాడంటే పరలోక రాజ్యపు నియమాలు ఎలాగున్నాయి, ఏది పరలోక రాజ్యానికి అర్హతలు ఎలాగున్నాయి, ఎవరు అందులో ప్రవేశించడానికి అర్హులు, లోకం ఎలా ఉంది, వ్యభిచారం కోసం మాట్లాడతాడు, అబద్ధ సాక్ష్యం కోసం మాట్లాడతాడు, కొండ మీద ప్రసంగాల్లో ధర్మం చేయడం కోసం మాట్లాడతాడు, ఇవన్నీ పరలోక రాజ్య దృక్పథంలో మాట్లాడుతున్నాడు అని అంటాడు. ఇక్కడ ఈ ప్రసంగం ఆరంభంలోనే ధన్యులు అనే మాట కనిపిస్తుంది, దీనిలో ఇంకా అనేక సార్లు కనిపిస్తుంది. అందువల్ల ఈ ప్రసంగాన్ని ధన్య జీవితం గురించి, ధన్యులు అంటే ఎవరు, వారు ఎలా ప్రవర్తించాలి అనే విషయాల గురించి వివరిస్తుందనవచ్చు. పరలోక రాజ్యంలో ఉన్నవారే ధన్యులు, పరలోక రాజ్యంలో వెళ్ళేవారు అర్హత సాధించిన వారే ధన్యులు. భూమి మీద నీకు అమెరికా వీసా వస్తానో, భూమి మీద 10 లక్షలు కొన్న స్థలం 1 కోటి రూపాయలకు అమ్ముడవుతానో, అది ధన్యతలుగా ఇక్కడ రాయబడడం లేదు. అది దీని ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో మనం దీని అంతటిని మీ వ్యక్తిగత ధ్యానం కొరకు చదవండి, మీకు సజీవ వాహిని హెల్ప్ఫుల్గా ఉంటుంది. సజీవ వాహిని కామెంటరీ చాలా బాగా ఇచ్చారు, మీరు దాన్ని చదవచ్చు. నేను సమయం అవుతుంది కాబట్టి ఇక్కడతో ముగిస్తా ఉన్నాను. మనం అసలుకి ఈ 12 వచనాల మీద పెరిఫెరల్గా జస్ట్ పైన చూసాం, దృక్పథం చూసాం, అవుట్లైన్ చూసాం. వచ్చే వారం సేమ్ టీము సేమ్ డిస్కషన్లోకి వెళ్తారు. వారం రోజుల్లో మీ ఖాళీ సమయాల్లో సజీవ వాహినిని మీరు మీరు ఇంకేదన్నా చేసుకోవచ్చు. నేను కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కొరకు ఈ ఒక్కటే నేను ఎందుకు కోట్ చేస్తున్నానంటే, మీరు ధ్యానం చేయండి, సజీవ వాహిని చూడండి, లోకంలో ఉన్న విషయాలతో కంపేర్ చేయండి, ఇంకా బెటర్గా మాట్లాడడానికి వచ్చే వారాన్ని సిద్ధపడాల్సిందిగా స్టడీ టీంకి రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడితో నేను బైబిల్ స్టడీని స్టార్ట్ చేస్తున్నాను, ఆపుతున్నాను. వచ్చేవారు దీని మీద మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. సమయాన్ని తిరిగి అధ్యక్షుల వరకు అప్ చెప్తా ఉన్నాను. థ్యాంక్.